అనాథరైజ్డ్నా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు.
పద్నాలుగో వచనం కానిస్తుందని
అన్న ప్రయత్నడన్నా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు.
15వ వచనం రాజశక్తిగ
అన్న ప్రయత్నడన్నా. 15వ వచనం మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటనుండి వారందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు.
16వ వచనం లీలా విజయ టీచర్ గారు.
బ్రదర్ ప్రేజ్లాడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రేజ్లాడ్ బ్రదర్.
స్టడీ టీమ్ గా ఈ వారం కూడా కంటిన్యూ అవడానికి ముందుకు వచ్చిన నలుగురు టార్చ్ బేరర్స్ కి వందనాలు. అట్లాగే వచ్చిన బైబిల్ స్టడీకి వచ్చిన పార్టిసిపెంట్స్ కి అందరికి కూడా వెల్కమ్. ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, దైవం రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన అనుదిన సంఘ సహవాసానికై స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. బైబిల్ స్టడీ అన్ని సహవాసాలకు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇరుకులో విశాలతనిచ్చి అన్ని సహవాసాలను బలపరచడానికి మీరు ఇష్టపడ్డారు, మీకు వందనాలు. 2 రోజులు ధ్యానం చేయడానికి కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మత్తయి సువార్త 5:13-16 వచనాల్లో ఆయన గత వారం అనేక విషయాలు నేర్పించారు, స్తుతిస్తున్నాం. ఈ వారం స్టడీలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. మీ దాసుడు సురేష్ బాబు సిఏ గారిని, అనిల్ని, రాజేష్ ఎస్ఐ గారిని, లీలా విజయ టీచర్ గారిని బలపరచండి. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఆత్మదేవ, మీ అధ్యక్షత ఒప్పుకుంటూ మీ సహాయం కోరుకుంటూ మాకు దీవెనకరంగా, మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఈ అధ్యయనాన్ని మీరు మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి బైబిల్ స్టడీకి, బైబిల్ స్టడీ టీ నలుగురికి, సభ్యులకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ మనం ఈ 4 వచనాలు చదివాం. 4 వచనాల మీద ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత మాటల్లో వివరణ చెప్పారు. ప్రశ్నల్లోకి వెళ్ళాం. ప్రశ్నల్లో మనం 2 ప్రశ్నల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసాం. ఒకటి, మీరు అంటే ఎవరు అన్న మాట మీద స్టడీ చేసాం. మీరు అంటే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అని కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో ఆయన ఆల్రెడీ 2వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పాడు. దాన్ని మనం అష్టధన్యతలు అన్నాం. అష్టధన్యతలు, అష్టధన్యతలకు పాత్రలుగా ఉండి ఎట్లా జీవించాలో ఆయన చెప్పారు. 12 వచనాల్లో ఎలా ఉండాలి అని శిష్యులను, లేకపోతే శిష్యులుగా ఉండాలని అందరూ ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళ కొరకు మాట్లాడుతున్నారు. 5-12 వచనాల్లో ఉన్నవారు అని మనం చూసాం. 2, ఉప్పు అన్న మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్న మాట మీద కూడా స్టడీ చేసాం. ఉప్పు లాంటి క్రైస్తవులు, ఉప్పు లాంటి విశ్వాసులు, ఉప్పు లాంటి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారు ఉప్పు వలె ఉండాలి కాదు, ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అన్న మాట చూసాం. అక్కడ చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఉప్పు లాంటి క్రైస్తవులు సమాధానాన్ని తీసుకొస్తారు. ఉప్పు లాంటి క్రైస్తవులు టేస్ట్ తీసుకొస్తారు, ఫ్లేవర్ తీసుకొస్తారు, రుచికరంగా ఉంటారు. ఉప్పులాంటి క్రైస్తవులు, ఉప్పులాంటి క్రైస్తవులు కాదు, క్రైస్తవులే, క్రైస్తవులు ఉప్పు వలె ప్రిజర్వేటివ్ గా ఉంటారు. పాడైపోతున్న సమాజాన్ని పాడు కాకుండా భద్రపరుస్తారు. అట్లాగే ఉప్పు కరిగిపోతుంది, అట్లాగే క్రైస్తవులు కరిగిపోతారు, కనబడరు. ఉప్పు ఎలాగైతే బయటికి కనబడదో, బయటికి కనబడదు కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్లాగే బయటికి కనబడడానికి, గుర్తింపు కోరుకోవడానికి ట్రై చేయకూడదు. ఈ విషయాలన్నీ మనం చూడగలిగాం. రెండు కేటగిరీ చూసాం. ఉప్పు సారం లేకపోతే, ఉప్పు సారం లేకపోతే అన్నమాట ఒకటి, ఉప్పు సారం కోల్పోతే, అసలుకి సారం ఉప్పుదనమే లేకపోతే ఆ పేరుకు మాత్రమే ఉప్పు. నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ సమాజానికి, లోకానికి, లోకానికి చాలాసార్లు నేను అలా ఉండాలి, నేను ఉప్పులా ఉండాలి అనుకుంటారు. నువ్వు ఉప్పులా ఉండటం ఎవరికి ఉపయోగం? లోకానికి ఉప్పు. కాబట్టి చాలాసార్లు మనం బైబిల్ చదువుకొని కూర్చోవడం కాదు, మన ఇన్ఫ్లుయెన్స్ లోకానికి ఉండాలి, ఉప్పు సారం వలె మన లోకంలో ఉండాలి అన్న విషయం చూసాం. ఒకటి, ఉప్పు సారం లేకపోతే పాదాల కింద, మనుషుల పాదాల కింద ఒక్కబడతారు, దేనికి పనికిరారు, బయట పారవేయబడతారు. బయట పారవేయబడతారు అన్నమాట నరకంలో పడేస్తాడు. మనుషులే తొక్కుతారు, దేవుడిక అసహించుకుంటాడు. యూజ్లెస్, దేనికి పనికిరారు, మేము క్రైస్తవులమండి అని చెప్పి వాళ్ళు లోకానికి ఉప్పు లాంటి ప్రభావాన్ని ఇవ్వకపోతే వాళ్ళ జీవితం వ్యర్థం, మన జీవితం వ్యర్థం అని చూసాం. సారం లేని క్రైస్తవులు. రెండో మాట, సారం కోల్పోతే, సారం కోల్పోతే చాలా మంది తర్వాత చల్లారిపోతారు. సారం లేకపోయినా, కొంతకాలం సారం ప్రదర్శించి తర్వాత సారం కోల్పోయినా బయట పారవేయబడతారు, మనుషుల చేత తొక్కబడతారు, యూజ్లెస్ గా ఉంటారు, దేనికి పనికిరారు అని మనం చూడగలిగాం. అట్లాగే మార్కు 9:49 నుంచి కూడా, ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది అని రాయబడింది. అగ్ని వాక్యము, దేవుడు అని మనం చూసాం, సంఘము అని కూడా చూసాం. సో దేవుడితో ఉన్న బాండేజ్ని బట్టి, సహవాసాన్ని బట్టి మన సారం పెరుగుతూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతున్న కొద్దీ మన సారం పెరుగుతూ ఉంటుంది, సంఘంలో ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ మన సారం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ దేవుడితో బాండేజ్ సరిగ్గా లేకపోతే సారం కోల్పోతాము, వాక్యంలో లేకపోతే సారం కోల్పోతాము, సంఘానికి దూరం ఈ ఒంటరిగా ఉంటే సారం కోల్పోతాము అని కూడా. ఈ ఉప్పుకు సారం ఎక్కడి నుంచి వస్తుంది కూడా మనం స్టడీ చేస్తూ వచ్చాం. 4 వచనాలే, లాస్ట్ వీకే కంప్లీట్ కావాలి, కానీ చాలా అర్థవంతమైన డిస్కషన్ బట్టి మనం ఈ ఒక్క పాయింట్ మీదే మాట్లాడుకొని 13:1 కంప్లీట్ చేసాం. సో ఈరోజు 14:15, 16 3 వచనాల మీద స్టడీ చేయాలి, 3 వచనాల మీద డిస్కస్ చేయాలి. కాబట్టి టీమ్ సభ్యులు 4 నేను ఆహ్వానం తెలియజేస్తూ, మీరు మీ స్టడీ, మీ ప్రశ్నలు లేదా మీ స్టేట్మెంట్స్ లేదా మీ అబ్జర్వేషన్స్ మీరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వరుసగా 4 సురేష్ బాబుసీఏ గారు, అనిల్, రాజేష్ ఎస్ఐ గారు, లీల విజయ్ గారు, టైం ఎక్కువ తీసుకోకుండా త్వరగా మాట్లాడాలి. అలాగే చాట్ బాక్స్ సభ్యులు మీరు ఏదైనా మాట్లాడేది ఉన్నా, ప్రశ్నలున్నా, చెప్పాలనుకున్నా చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయవచ్చు అన్న, తీసుకోండి.
నామందన్నా, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అనేది 14 నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్న. లోకములకు వెలుగుగా అయి ఉన్నామని ఆల్రెడీ మనకి అక్కడ యేసుప్రభు గారే స్టేట్మెంట్ చెప్తున్నారన్న. దీంట్లో ఆ వెలుగు అనేది ఎవరని మనం చూసుకుంటే, మన యోహాను సువార్త 8:12 నేనే వెలుగును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్నారన్న, చదువుతున్నా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ఆయన నేను వెలుగునని చెప్పి యోహాను సువార్త 8:12 చెప్తున్నా. అలాగే యోహాను సువార్త 9:5 ఆయన నేనే వెలుగును అన్నది సేమ్ టైం నేను ఈ లోకానికి వెలుగును అని చెప్తున్నాను. ఆయన 9:5
తను వాక్యాలు అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు చెప్ది కానీ నీ స్టేట్మెంట్ కానీ నీ పాయింట్ కానీ చెప్పే అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతా.
అన్న వందనాలన్న. ఈ వెలుగు అనేది యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే ఆయన లోకం మీద వెలుగు. మనం కూడా ఆయనలాగే ఆ వెలుగు కలిగి ఉండాలి. ఇతర మీదకి ఆ వెలుగును ప్రసరింపజేసేవారుగా, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవారుగా మనం ఉండాలి అనేది యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నట్టుగా నాకు అర్థమైందన్న. ప్రైజ్ అన్న.
అన్న స్టేట్మెంట్ ఏంటంటే యేసయ్య వెలుగు, యేసయ్యని నమ్ముకున్నవాడు కూడా వెలుగుగానే ఉంటాడు అని అంటున్నారు. బాగుంది, మా స్టేట్మెంట్ బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? అర్థం కాని మాట ఏంటంటే యేసయ్య లోకానికి వెలుగు అంటే ఎలా అర్థం చేసుకోవాలి, మనం లోకానికి వెలుగు అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఆ స్టేట్మెంట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? సురేష్ అన్న మాట్లాడచ్చు, రాజేష్ ఎస్ఐ గారు మాట్లాడండి.
అన్న ప్రైజ్లాడన్న, చీకటిలో ఉన్న వారిని లేకపోతే చీకటితో అలాగే పాడైపోయిన లోకానికి దేవుని బిడ్డలు వెలుగుగా ఉంటారు, వెలుగుకు సాక్ష్యం ఇస్తారు, వెలుగు నడిపిస్తారని స్టేట్మెంట్ ఇస్తాను. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఉంది కదన్నా, చీకటిలో నడుచుకున్న వారు అంధకారంలో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారని ఆ స్టేట్మెంట్ కూడా ఉందన్న. అలాగే దేవుణ్ణి వెంబడించేవారు నిజంగా ఈ లోకానికి వెలుగే ఉంటారు, అనేకులను ఆ వెలుగులోకి నడిపిస్తారు, చీకట్లో నుంచి వెలుగుకి నడిపించేవారుగా ఉంటారని స్టేట్మెంట్.
చీకట్లో ఉన్న వారికి క్రైస్తవులు వెలుగుగా ఉంటారు. మరలా చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, చీకట్లో ఉండటం ఏంటి, వెలుగుగా మనం ఉండటం ఏంటి, అది కొంచెం మీ సొంత మాటల్లో మా అందరికి అర్థమయ్యేలా మాట్లాడితే బాగుంటుంది.
అన్న చీకటి అంటే పాపం అన్న, అంటే పాపంలో ఉన్న వారిని దేవుని వైపు నడిపించే వెలుగుగా, అంటే సత్యాన్ని చూపించే వెలుగుగా క్రైస్తవులు ఉంటారు, సత్యాన్ని వారికి నడిపించి నడిపిస్తారు. మనం దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చన్న 12:3 నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తృప్తారో వారందరూ జ్యోతుల వలె ప్రకాశిస్తారనే మాట కూడా ఉందన్న.
ఇక్కడ దానియేలు గ్రంథం 12:3 నీతి మార్గంలోకి నడిపించే వారందరూ ఆకాశ మండలంలో జ్యోతులు అన్నాడు. కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్న మాటని వాక్యాన్ని ఆధారం చేసుకుని నీతి మార్గంలోకి, దేవుని మార్గంలోకి తీసుకొచ్చేవారు వెలుగును ప్రకాశిస్తున్నట్టుగా అనుకోవచ్చు ఆ వాక్యాన్ని బట్టి. అట్లా మీరేమైనా వాక్యాలు కోట్ చేసి స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ లోకి రాగలుగుతాం. అలాగా మాట్లాడవచ్చు మీరు వెలుగు అంటే, వెలుగు లోకానికి వెలుగు అంటే ఎలా అర్థం చేసుకోవాలి, లోకం చీకట్లో ఉంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి, మీ స్టడీ ఏంటి, మీ అవగాహన ఏంటి, మీరు మాట్లాడవచ్చు.
నా వందనాలన్నా. అది వెలుగు అనేది ఆ టైంకి వెలుగు చీకటి వేరియేషన్ చేసినప్పుడు చీకటి అనేది ఏంటంటే మన రాజేష్ అన్న చెప్పిందే, అదే రిఫరెన్స్ మన యెషయా గ్రంథం 9:2 ఉంటుందన్న. చీకటిలో నడుచు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే చీకటి అంటే మరణానికి లేదా పాపానికి అక్కడ సాదృశ్యంగా చూపిస్తున్నట్టుకుందన్న. దీంట్లో మనకి యేసుక్రీస్తు ప్రభు వారి జననం గురించి 9వ అధ్యాయం మనకు ఎక్స్ప్లెయిన్ చేయబడి 9:6 పచ్చడి గురించి ఇవన్నీ కూడా. చీకటి అంటే మరణము లేదా పాపం కింద కూడా మనం తీసుకోవచ్చు అన్న. రైజన్
బాగుంది. చీకటి అంటే మరణము అని ఎట్లా అంటున్నారు, చీకటి అంటే పాపము అని ఎట్లా అంటున్నారు, ఏవైనా వాక్యాన్ని కోట్ చేస్తారు. ఆల్రెడీ మనం మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చాం, 4వ అధ్యాయంలో యెషయా గ్రంథం 9లో మీరు మాట్లాడిన మాటలు చదివాం. 4వ అధ్యాయం 16వ వచనంలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చీకటిలో కూర్చోవడం ఏంటి ప్రజలు, వాళ్ళు వెలుగును చూడడం ఏంటి, కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడితే బాగుంటుంది. చాట్ బాక్స్ లో కొంతమంది ట్రై చేస్తున్నారు, నేను వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటాను. ఇక్కడ పెదపలు సుధాకర్ ఏమంటాడంటే, FEC 5:8 కోట్ చేశాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అద్భుతం, మాకు అర్థం కాలేదు పూర్వం చీకటి అంటే ఏంటి, ఇప్పుడు వెలుగు అంటే ఏంటి, అది కొంచెం అర్థం కాలేదు. అది అర్థం చేయడానికి ఏమైనా ట్రై చేయండి. తర్వాత సుధాకర్ ఇలా అంటాడు, ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారు 3:12 ఉన్నారు. దేవుడు నూతన సృష్టి భూమిపై ఆధ్యాత్మ వెలిగించేందుకు సృష్టింపబడ్డారు. ఇది సజీవ వాహనంలో ఉంది, ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అయినా మాకు అర్థం కాల, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాల. చెడ్డ క్రియలు చేయవారు ఓకే, వెలుగు చీకటిలో ఉన్నవారంటే చెడ్డ క్రియలు అని అంటారు. ఇక్కడ జయా రిచర్డ్స్ ఒక వాక్యం వాడింది, 2 కొరింథీ 4:4-6 స్టడీ టీమ్ ఎవరైనా ఒకరు చదవచ్చు. అట్లాగే మొదటి పేతురు శామ్యూయేల్ వాడుతున్నాడు, 2:8 ఒకరు చదవచ్చు. 2:4 స్టడీ టీమ్ చదవండి. 2 కొరింథీ 4:4-6 ఒకరు చదవండి. మొదటి పేతురు 2:8 ఒకరు చదవండి.
నా ప్రయత్నం
అని
2 కొరింథీ 4:4-6 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడి పరిష్టకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాం
అని. ఇక్కడ వెలుగు చీకట్లు నీకు ఎలా అర్థమయ్యాయి, ఈ వాక్యం జయా రిచర్డ్స్ కోట్ చేసింది, మనం చదివాం. ఇక్కడ నీకేమైనా వెలుగు చీకట్లు కనబడుతున్నాయా
అన్న? మొదట్లో ఆదాం చేసిన పాపం తప్పు వల్ల మనం చీకట్లోకి వెళ్ళామన్నా, అదే ఆ పాపమే ఆ శాపమే ఆ చీకటే మనల్ని మన మీద అధికారం చేస్తూ ఉందన్నా. క్రీస్తు యేసుక్రీస్తు బలియాగంగా ఈ లోకానికి వచ్చి వెలుగుగా వచ్చి ఆ పాపాన్ని శాపాన్ని ఆ చీకటిని తొలగించి వేశాడన్నా, మనల్ని ఆ పాపపు బంధకాల నుంచి విడిపించాడన్నా, ఆ చీకటి బంధకాల నుంచి.
ఓకే, ఏదేం తోటలో చీకటి వచ్చిందంటావా, మనుషు చీకటి వచ్చిందంటావా?
వారి మనోనేత్రాలు గుడ్డితనం అంటే అప్పుడు గుడ్డితనం కలిగిందన్నా. ఆ గుడ్డితనం అంటే చీకటే అన్నా. కళ్ళు లేకపోవడం అంటే చీకటే. ఆ కళ్ళు తెరిపించడానికి ఏసఐ లోకానికి వచ్చాడన్నా.
నాకేమి ఆది కారణం ఆ మాటలు కనిపించలేదు, నువ్వు చెప్తున్నా. సరే, మిగతావాళ్ళు మాట్లాడండి. ఇక్కడ 2 కొరింథీ 4:4-6 చీకటి ప్రస్తావన ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మిగతా ముగ్గురు ఏమైనా మాట్లాడతారా?
నా ప్రైజ్ రాడన్నా. ఈ నాలుగవచనం దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుకొరచు సువార్త అనేది లోకానికి అందకుండా అది మన సాతాను బ్లాక్ చేస్తున్నట్టుగా మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తున్నట్టుగా ఉందన్నా. సువార్త వ్యాప్తిని వాడు అడ్డుకుంటున్నట్టుగా సువార్త అనేది మనకు అర్థం కాకుండా ఉండటానికి మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నా.
ఇక్కడ ఏమైనా ఇలా అనుకోవచ్చేమో, సాతాను చీకటికి కర్తగా తీసుకోవచ్చా
అన్నా? తీసుకోవచ్చన్నా.
అక్కడ మనం ఆ పాయింట్ రాగుదాం. వాడు చీకటిని తీసుకొస్తున్నాడు, మనోనేత్రాల గుడ్డితనం కలుగజేస్తున్నాడు, అంధకారంలో నెట్టుతున్నాడు. సాతానుకు చీకటి సాతానుకు సంబంధించింది అనుకోవచ్చేమో ఇక్కడ మనం మాట్లాడితే. సరే, తర్వాత ఇంకొక వాక్యాన్ని కోట్ చేశారు వీళ్ళు, ప్రశాంత్ హెట్కాని సేవుడు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయంలో ఎక్కువ వాక్యాలు ఉన్నాయి. నిజానికి రిలవెంట్ ప్యాసేజ్ చక్క కోట్ చేశాడు. ఎవరైనా ఇంకొక చదవాలి? ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 8:9 చదవాలి. ఎనిమిది అన్నాడు, 9 కూడా చదవాలి. 9 చదవాలి, 11 కూడా చదవాలి. ఒక చదవండి. ఎస్ అన్న, 5:8-9.
మీరు పూర్వం ముందు చీకటి అయిందిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి.
ఇక్కడ ఏమన్నా వెలుగు చీకటి ఏమన్నా అర్థమవుతున్నాయా?
అవునన్నా, వెలుగు ఫలాలు అనేది అది కనిపిస్తున్నా, మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుందన్నా.
వెలుగు ఏము దేవుడికి సంబంధించింది, మంచితనం, నీతి, సత్యం. చీకటేమో సాతానుకు సంబంధించింది. 11, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారే ఉండక వాటిని ఖండించండి అని మాట్లాడుతున్నాడు. ఆ ప్యాసేజ్ అంతా అదే, చీకటిలో చెరువులోకి వచ్చారని. ఇక ఆ పై వచనాల్లో 5వ వచనం నుంచి వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధకుడు, లోభి, అవన్నీ మాట్లాడుతూ అలాంటి క్రియల్లో పాలువారే ఉండొద్దు, పూర్వం చీకటి అయి ఉన్నారు. మేబీ దీన్ని పాపానికి తీసుకోవచ్చు. పాపం చీకటిగా కనబడుతుంది. పాపంలో నుంచి క్షమాపణ పొంది బయటకు వచ్చిన వారు వెలుగులోకి వచ్చినట్టుగా కనబడుతుంది అనుకోవచ్చు. అక్కడే 4:18 ఇంకొక వచనం ఉంది. 4:18 చదువుతావా?
నా 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు.
ఇక్కడ ఏమైనా వెలుగు చీకటి కనబడుతున్నాయా?
అవునన్నా, ఇప్పుడు లోకంలో అంధకారమైన మనసు గలవారే చీకటి దానికి చెప్తున్నారన్నా?
అవును, ఇక్కడ అజ్ఞానము అని కనబడుతున్నాం. లోకం కూడా ఈ మాట మాట్లాడతారు. అజ్ఞానాన్ని, చీకటిని అజ్ఞానానికి సాదృశ్యంగా మాట్లాడతారు. అలాగే పాపంలో ఉన్నవారు చీకటిలో ఉన్నట్టుగా తీసుకోవచ్చు. సాతాన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నవారు చీకటిలో ఉన్నట్టుగా తీసుకోవచ్చు. వెలుగులోకి వచ్చిన వారు దేవుళ్ళలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి చీకటికి ఆరిజినేటర్ గా సాతాను, వెలుగుకు ఆరిజినేటర్ గా సాతాను దేవుడు అని మనం ఈ వాక్యాల నుంచి ఏమైనా డిఫైన్ చేయొచ్చు. అక్కడే ఎపిసి పత్రిక 6:12 ఏమైనా చదివితే మనకి ఇంకా బెటర్ గా అర్థమవుతుందేమో వెలుగు చీకట్లు.
ఏలయనగా, మనము పోరాడినది శరీరాలతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండల మందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము.
ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా వెలుగు?
చీకటి, చీకటి సంబంధించిన దాంట్లో ఎవరున్నారు, మనం దేంతో పోరాడుతున్నది కనిపిస్తున్నా రైజా?
అంధకార సంబంధులు అన్న మాట రాయబడింది అక్కడ. సో సాతాను దూతల కొరకు రాయబడుతున్న మాట. ఈ ఉపద్ఘాతంతో ఏమైనా మీరు ఆలోచించండి, మీరు లోకానికి వెలుగు అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ చాట్ బాక్స్ లో కొన్ని పంపిస్తున్నారు, మనం వాటిని చూడడానికి ట్రై చేసాం, మళ్ళీ కావాలంటే చాట్ బాక్స్ లోకి వెళ్తాం. మీ నలుగురు మాట్లాడారు, మీకేం అర్థమైంది
అన్న? ప్రైజ్లాడన్నా
రాజేష్ ప్రైజ్లాడ్
అన్న. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయంలో పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలిచున్నప్పుడు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తున్నాడన్న, నేను దమస్కోకు వెళ్తే తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుడు చూచితిని అని చెప్తూ 16:18 అంటాడు, ప్రభు నన్ను అన్ని జనులకు హాని కలగకుండా నన్ను కాపాడతారని చెప్తూ చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి అనే మాటను మనం చూస్తున్నామన్న. అయితే సాతాను అధికారం నుంచి, చీకటి అంటే సాతాను అధికారము అంటే ఈ లోకము సాతాను అధికారం కింద ఉంది కదన్న, అలా ఉన్న వారిని, సాతాను బంధకాల్లో ఉన్న వారిని ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. అంటే చీకటిలో నుంచి అంటే ఆ సువార్త ప్రకాశం, ఆ సత్య సువార్త వారికి చెప్పేవారుగా, దాంట్లో నడిపించేవారుగా ఉండాలని అర్థం చేసుకుంటున్నారని.
చాలా చక్కటి రిలవెంట్ వాక్యాన్ని రాజేశ్వర గారు కోట్ చేశారు. అపోస్తల కార్యాల గ్రంథం 26:18, చీకట్లో నుంచి వెలుగులోకి రావటం అంటే సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి రావటం ఆ మాట. కాబట్టి మనం సాతాను చీకటికి కర్తగా, దేవుడు వెలుగుగా. ఇప్పుడు మన లోకానికి వెలుగు అన్న మాట దగ్గర, దేవుడి దగ్గరకు వచ్చిన మనం సాతాను చేతుల్లో ఉన్న వారిని విడిపించటం, దేవుడి దగ్గరికి నడిపించటం అన్నది అన్నట్టుగా ఇక్కడ కూడా కనబడుతుంది. బాగుంది, చాలా రిలవెంట్ గా ఉంది రాజేష్. ఇంకేమైనా మాట్లాడతారా, చీకటి అంటే ఇది, వెలుగు అంటే ఇది అన్నది మనం కొంత ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అప్లికేషన్ లో మీరేమైనా ఇంకా ఏమైనా పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, అట్లా ఏమైనా ఎక్స్టెన్షన్ ఏమైనా మాట్లాడగలుగుతారా? అదే రిపీటెడ్ కనబడుతుంది. ఆల్రెడీ చాట్ బాక్స్ లో ఎవరు సుగుణా పెట్టింది, మొదటి దశలోనిక 5:5 వాక్యాన్ని కోట్ చేసింది. చదవండి ఒకరు, మొదటి దశలోనిక 5:5. అలాగే అదే రిపీటెడ్ కనబడతా ఉంది. మనం దాన్ని మూలాలు కూడా టచ్ చేయగలిగాము.
మొదటి దశలోనిక 5:5 అన్న, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్న.
8 కూడా, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ శిరస్త్రాన, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణాలను ధరించుకుందుము అని మాట్లాడుతున్నాడు. నిద్రపోవడం కోసం మాట్లాడుతున్నాడు, పాపంలో ఉండడం కోసం మాట్లాడుతున్నాడు. చీకటి సంబంధులు అంటే దాన్ని మనం చూడగలిగాం. బాగుంది, ఇక మనం దీని మీద ఒక అవగాహనకు వచ్చాము అనుకోవచ్చు. ఈ చాట్ బాక్స్ లో పెడుతున్న మాటలు చూద్దాం. ఓకే, చాట్ బాక్స్ లో మాట్లాడుతున్న మాటలు కూడా ఆల్మోస్ట్ మనం టచ్ చేసాము. ఇంకొక 2 వాక్యాలు కోట్ చేస్తున్నారు. కొలసి 1:13 అన్నారు, మీరు వాక్యాలు కోట్ చేయడంతో పాటు రిఫరెన్స్లు కూడా రాసేస్తే చాట్ బాక్స్ లో మేము బైబిల్ తెరిచి మళ్ళీ చదివే టైం లేకుండా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఆ వాక్యంతో పాటు మీరు కాపీ పేస్ట్ చేస్తే ఈజీగా ఉంటారు. చాలా బాగుంది. కొలసి 1:13 చదవచ్చు. కొలసి 1:13 చదివితే రిలవెంట్ గా ఉంది సిరీస్ పెట్టిన వాక్యం.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను.
అక్కడే 9-12 వచనాల్లో చివరి మాటలు మనం ఏం చూస్తామంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు తాలివారు మొగటకు మనల్ని పాత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారంలోంచి వచ్చాము, ఏసి రాజ్యంలోకి వచ్చాము, అంటే తేజో సంబంధులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి వచ్చాము అన్నది మరలా అదే మరి కనబడుతున్నమాట. దాన్ని చూస్తున్నాం, ఈయన Romans 13:12 పెట్టాడు. Romans 13:12 ఏముంది? Romans 13:12 కూడా అంతే బాగుంది, రిలవెంట్ అదే ఉంది, చదివితే అవసరమే చదవాలి. నేను ఏమంటానంటే సేమ్ భావం వస్తున్న వాక్యాలు క్రాస్ రిఫరెన్స్లు కొట్టి మమ్మల్ని అక్కడ లాక్కెళ్ళకుండా ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తారా? ఇప్పటిదాకా ఏమైనా ఎస్టాబ్లిష్ చేశామంటే చీకటి సాతానుకు సంబంధించింది, చీకటిలో ఉన్నవారు సాతాన్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నారు, పాపంలో ఉన్నారు, గుడ్డుతనంలో ఉన్నారు, మోసంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. వెలుగు దేవుడు, వెలుగులోకి వచ్చిన వారు, రక్షించబడ్డవారు, పాపక్షమాపణ పొందినవారు, వాక్యాన్ని ఎరిగిన వారు అని మనం మాట్లాడుతున్నాం. ఇంతకు మించి ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటే మాట్లాడండి. ఇదే విషయాలు క్రాస్ రిఫరెన్స్లు కొట్టి మీరు ఇస్తా ఉంటే టైం వస్తే అక్కడ అయిపోద్ది.
సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడన్నా, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడన్నా, ప్రేమ కలిగి ఉండుట వెలుగులో ఉన్నాడన్నా. మొదటి యోహాను 2:10
ఇది కొంచెం ఎక్స్టెన్షన్ గా ఉంది, చాలా బాగుంది. మొదటి యోహాను 2:10
9-11
9 బాగుంది, 10 బాగుంది, 11 చాలా బాగుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటంటే వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉన్నాడు, సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుకుంటున్నాడు, చీకటి అతని కనులు గుడ్డుతనం కలగజేసింది. అంటే ఏమర్థమైనా నీకు సహోదరుని ప్రేమించడం అంటే నీకు ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నా?
దేవుడు వెలుగై ఉన్నాడన్నా, అట్లనే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడి లక్షణాలు మనం కలిగి ఉండడం అని అర్థమవుతుందన్న. దేవుడు చెప్పినట్టు చేయడం,
మనుషుల్ని ప్రేమిస్తున్న వాళ్ళు వెలుగులో ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు, అంతేనా?
అవునన్నా, అవునన్నా.
ఓకే, ఇదే Romans 5:5 నుంచి కూడా చాలా చక్కటి మాటలు, రిలవెంట్ వెర్సెస్ ఉన్నాయి అక్కడ. అక్కడ ఏమన్నా చూడొచ్చు మనం. ఒకటి చదవండి, Romans 5:5 నుంచి.
మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్దమడుచు సత్యమును జరింపొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును.
ఈ వాక్యం ఎట్లా అర్థమైందండి? ఈ వాక్యం నీకు ఎట్లా అర్థమైంది సురేష్ అన్న?
అన్నా, దేవుడు వెలుగై ఉన్నాడనా, ఆయనతో సహవాసం ఉన్నారని చెప్పుకుంటే ఆయన క్రియలు చేయాలన్నా. మనం చెప్పుకుని ఆ మార్గంలో నడకపోతే అది వేస్ట్ అన్న. ఆ వెలుగులో నడిస్తేనే మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, ఆయన రక్తం నుంచి మనకి పాప విమోచన కలుగుతుందనా?
బాగుంది. దేవునితో ఎవరైతే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారో వారు వెలుగు సంబంధులు, దేవుడితో నడిచేవారు వెలుగు సంబంధులు. 2:8-11 అని చదివిన దాని ప్రకారంగా వెలుగు సంబంధులు సహోదరులను ప్రేమిస్తారు, సహోదరులు ప్రేమించకపోతే చీకట్లోనే ఉన్నారు. బాగున్నాయి ఈ వాక్యాలు, మనకేమైనా హెల్ప్ఫుల్గానే ఉన్నాయి. రైట్, ఇక ముందుకెళ్దాం. ఇప్పటిదాకా ఆ వెలుగు అన్న దాని మీద మనం కొన్ని విషయాలు బాగానే ధ్యానం చేసాం. ఇక్కడ సుసన్న ఒక వాక్యాన్ని కోట్ చేసింది, తనేమంటదంటే ఎఫెసి 2:1-3 చెప్పిన జీవితం కలిగి ఉండటం చీకట్లో ఉండటం అంది. ఏదైనా ఒక చదివితే బెటర్, చాలా రిలవెంట్ వర్స్ అది. ఎఫెసి 2:1-3
మీ అపరాధముల చేతను
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు
కరుణ. దీని మీద మీరు మాట్లాడండి, వెలుగు చీకటికి ఇదేమైనా సుసన్న రిలవెంట్ ఉంది మీకు, రిలవెంట్ గా అనిపించిందా? అనిపిస్తే ఎలా అనిపించింది?
అపరాధముల చేత పాపముల చేత అంటే ఈ అపరాధములు పాపములు అనేవి చీకటేనండి. వాటిని చేయొచ్చు, ఆ పాపములను చేయొచ్చు, అపరాధములను చేయొచ్చు. వాయుమండలం సంబంధమైనటువంటి వారే ఆ అధిపతిని ప్రేరేపించే శక్తి అయింది, అప్పుడు అవిధేయులుగా ఉన్నారు అనని. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు, అంతకుముందు అంతా కూడా చీకటిలో ఉన్నారు, ఇప్పుడు మాత్రం దేవుని తెలుసుకొని జీవపు వెలుగుగా ఉన్నారు అని చెప్పేసి అర్థం అవుతుంది.
ఇక్కడ మనం ఎవరిని వెంబడించారంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. సాతాను వెంబడించేవారు పాపంలో ఉంటారు, వాళ్ళ చీకటి సంబంధులు అనుకోవచ్చు. ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించేవారు లోకాన్ని వెంబడించేవారు. 3వచనంలో శరీరం మనసు కోరికలు నెరవేర్చుకునేవారు వీళ్ళందరూ దేవుని ఉగ్రతకు పాత్రలు, చచ్చిన వారు. సో చీకటి సంబంధులు ఎలా ఉంటారో కూడా ఎఫెసి 2:1 చాలా చక్కటి రిలవెంట్ ప్యాసేజ్. బాగుంది, మీరు బాగా ఆలోచిస్తున్నారు, మంచి రిలవెంట్ వాక్యాలు కూడా డిస్కషన్ కొరకు మీరు అందిస్తున్నారు. చాట్ బాక్స్ లో మెసేజ్ పెడుతున్న వారు అందరికీ వందనాలు, చాలా సంతోషం. ఇక మన వెలుగు చీకట్ల మీద క్లారిటీ వచ్చింది, ముందుకెళ్దాం. ఇంకేమన్నా మాట్లాడతారా టీమ్ సభ్యులు?
నా ప్రెజర్ అన్న, అంటే మీరు చెప్పింది కంటిన్యూషన్ మరి ఇయర్ ఫ్రెండ్స్, వెలుగు అంటే జీవమని మనకి యోహాన్ సువార్త 8:12 ఉంటుందన్నా, జీవమని వెలుగు అంటే. అలాగే చీకటి అంటే మరణ చేయని యోషయా 9:2 ఉంటుందన్న, జస్ట్ రిఫరెన్స్ చెప్పాను. ప్రైజ్
మరణం, చీకటి అన్న మాట దగ్గర మరణం, చీకటి మరణం ఎట్లాగా అనిపించిందన్న నీకు? మరణ ఛాయలో ఉన్నారు అంటే చీకట్లో ఉన్నారు, కొంచెం నువ్వేమనుకున్నావు ఆ మాటని?
నా వందనన్న, మా అంటే ఆ చీకటిని పారద్రోలడానికి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అప్పటికి మరణం అంటే సాతాను యొక్క ఆ ప్రభావం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ గా ఉందన్నప్పటికి ఆ వెలుగు లేదు కాబట్టి ఈయన ఆ వెలుగు రూపంలో ఆయన కుమారుడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్న. జీవం ఆ మరణ చేయాలి ఉన్న వాళ్ళకి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చారనేది అర్థమవుతుందన్నా.
బాగుంది. ఇక్కడ నేనేమంటానంటే బైబిల్లో పాతాళాన్ని నరకాన్ని వెలుపరి చీకటి అన్నాడు, పరలోకాన్ని తేజోవాసుల పట్టణము అన్నాడు. పరలోకంలో దేవుడే ప్రకాశిస్తాడు, వెలుగు ఉంటుంది. పాతాళంలో చీకటే ఉంటుంది. సో మరణంలో మరణ ఛాయల్లో ఉన్నవారు అంటే వాళ్ళు నరకానికి పాత్రులుగా ఉన్నారు అన్నట్టుగా తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. శ్యామల లోక 1:79 కోట్ చేసింది, అక్కడ ఆ మాటలే రాయబడ్డాయి. మన పాదములకు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగుచ్చుటకే ఆ మహావాత్సల్యాన్ని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం మనకు గ్రహించాను. అరుణోదయం, చీకట్లో ఉన్న వారికి అరుణోదయం. అరుణోదయం అంటే సూర్యోదయం, వెలుగు ప్రకాశించడం అంటాం. బాగుంది, మొత్తానికి మనం ట్రాక్ లో పడ్డట్టే ఈ దీన్ని బాగానే ఎస్టాబ్లిష్ చేసినట్టే ఇక ముందుకు వెళ్దాం. ఇంకా ఇంకేమన్నా మాట్లాడుతున్నా?
యోహాన్ మొదటి యోహాన్ సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను.
వివరించు. ఆయనలో జీవం, ఓకే, జీవం మనుషులకు వెలుగు, నీకెలా అర్థం చెప్పు?
ఆయనలో నిత్య జీవం ఉందన్నా, అది నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడన్నా.
ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడతారా?
అన్నా వందలు అన్నా. అదే నిత్య జీవం ఉంది, మనకి మరణ చేయ అంటే పాపంతో ఉన్నాము, ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన ఒక జీవం లాగా మనకి వచ్చిన, ఆయన రావడం ద్వారానే మనకి విడుదల, పాపం నుంచి విడుదల అంటే ఆ మరణం, ఆ మరణానికి ఛాయ నుంచి మనకి విడుదల కలిగిందన్నా. ప్రైజ్ అన్నా, అన్న చెప్పిన రెఫరెన్స్ కి సేమ్ అన్నా. ప్రైజ్ అన్నా.
దాన్ని నేనేమనుకుంటానంటే, ఆయనలో జీవం ఉంది, మనుషులకు ఆ జీవం వెలుగై ఉంది అన్న మాట దగ్గర వాస్తవానికి తిని దినాన చచ్చదవు అన్నాడు. తినగానే మనుషులు దేవుడికి దూరం అయిపోయారు. దేవుడికి దూరం అయిపోయాం, జీవాన్ని కోల్పోయాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు, దేవుడికి దగ్గర చేస్తున్నాడు. అక్కడ మరలా నిత్య జీవం అన్నమాట పరలోకానికి సంబంధించింది, మరణం అన్నమాట పాతాళానికి సంబంధించింది, చీకటి సాతానికి సంబంధించింది, వెలుగు దేవునికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ మీరు లోకానికి వెలుగు, ఇక్కడికి రండి, ఈ వాక్యంలోకి రండి. మీరు లోకానికి వెలుగు ఎలా అర్థం చేసుకుందాం? ఈ ఉపోద్ఘాతంలో నుంచి ఎలా అర్థం చేసుకుందాం
అన్న? దేవునితో, సారీ అన్న, దేవునితో ఎడబాటుని చీకటి అనొచ్చు అన్న?
తప్పకుండా దేవునితో ఎడబాటును చీకటి అనొచ్చు. అంటే దేవుడితో ఎడబాటు చీకటి అన్నదాన్ని, వెలుగుకు దూరం కావడం చీకటే, ఆయన వెలుగు ఆయనకు దూరం కావడం, ఆయన జీవం ఆయనకు దూరం కావడం మరణం, ఆయన ఉండేది పరలోకం, ఆయన చేరుకోకపోవటం ఆయనకు దూరం కావటం చీకటి అనుకోవచ్చు.
అవునన్నా, అవును.
నాకు ఈ వాక్యంలోకి వచ్చేయండి, ఇక అయిపోయింది, వెలుగు చీకటిని ఎస్టాబ్లిష్ చేసాం, గారే అయిపోతుంది. ఈ వాక్యంలోకి రండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఏమర్థమైంది?
బ్రదర్ ప్రెజలండి,
అమ్మా,
ఈ చీకటి క్రియల్లో నడిచేటువంటి వారికి మరి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడము మనం వెలిగించినట్లుగా నేను అర్థం చేసుకున్నా.
చీకటి క్రియలు లేదా లోకస్తులకు రక్షించబడ్డ క్రైస్తవులు, వెలుగులోకి వచ్చిన క్రైస్తవులు ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం, వాళ్ళ వెలుగు లోకానికి ఇవ్వాల్సిందే. అది వెలుగై ఉన్నారు, మీరు ప్రకాశించాల్సిందే అని ఆయన మాట్లాడుతున్నాడు. మేబీ మనం ఇలా అనుకోవచ్చేమో, సాతాను చేతిలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి, అజ్ఞాన అంధకారంలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి, పాతాళానికి పోతున్న వాళ్ళని వాళ్ళు పరలోకానికి నడిపించాలి. అది ఎవరో చెప్పాల్సిన పండ. నువ్వు రక్షించబడితే యూఆర్ ద లైట్, అలా నువ్వు ఉండాల్సిందే. నువ్వు రక్షించబడితే యూఆర్ ద సాల్ట్, నువ్వు అలా ఉండాల్సిందే. ఆ రెండు నీ జీవితంలో నుంచి లోకానికి వెళ్ళాల్సిందే అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. మీరు మాట్లాడండి.
ఇంతకుముందు రాజేశ్వర్ చెప్పింది అన్న, దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు, నీతి మార్గాలను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రంలో నిరంతరము ప్రకాశించదరు. అప్పుడు మనం వెలుగై ఉంటామన్నా.
ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు
అని పాపులను పాప మార్గం నుంచి వెలుగు దేవుని వైపు నడిపిస్తే అప్పుడు మనం నక్షత్రంలో ప్రకాశిస్తామన్నా.
నడిపించకపోతే
చీకట్లో ఉన్నట్టే అన్న.
మనం ఒకవేళ ఆ పని చేయకపోతే మనం వెలుగు సంబంధులం కాము, వెలుగులో లేము, వెలుగుతో మనకు అన్యోన్య సహవాసం లేదు. నీకెవరో చెప్పేది కాదు, లేకపోతే నీకు కుదిరితే చేసేది కాదు. నువ్వు వెలుగై ఉన్నావంటే, నువ్వు వెలుగై ఉన్నావు లోకానికన్న మాట దగ్గర. ఇక్కడ ఎవరో నీకు బొట్టు పెట్టి సువార్త చెప్పండి, ప్రార్థన చేయండి, రక్షణలోకి నడిపించండి, నశించిపోతున్న ఆత్మల కోసం ఏదైనా చేయండి చెప్పరు. యు ఆర్ ద లైట్. నువ్వు అట్లాగా ఉండాల్సిందే, నువ్వు అలా ఉండాల్సిందే, అది నీ రెస్పాన్సిబిలిటీ. అలా లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వే చీకట్లో ఉన్నావని అర్థం. ఇక్కడ నీ సామ్యాలు అట్లాగే రత్నా సురేష్ ఇద్దరు రిపీటెడ్ గా కోట్ చేస్తున్న వాక్యం మనం చదవలేదు అనుకున్నాం, కానీ మొదటి పేతురు 2:9 చాలా రిలవెంట్ వర్స్. ఒకరు చదవచ్చు. ఆల్రెడీ సంధ్య షేర్ చేసింది చాట్ బాక్స్ లో, నేను చదివేస్తాను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయు నిమిత్తము అని మాట్లాడుతున్నాడు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలట? ఆయన రక్షించుకున్న ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అక్కడ ఇంకా యాజకులు, రాజులు అన్న మాట మాట్లాడాడు. మీరు యాజకత్వం చేయాలి, రాచరికం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వెలుగుగా లోకానికి ఉండాల్సింది, ఉప్పుగా లోకానికి ఉండాల్సింది సేవకుడు మాత్రమేనా, ప్రతి విశ్వాసి ఉండాలా? మీరేమంటారు?
ప్రతి విశ్వాసి కూడా అందరికి చెప్పిన
ప్రతి విశ్వాసి. నేనేమంటానంటే 5 బైబిల్ స్టడీలో ఉంటే ప్రతి ఒక్కరికి ఏం అర్థం అవ్వాలంటే నేను సాల్ట్, నేను లైట్ అంటే. ఇక్కడ నీకు ఎవరు బొట్టు పెట్టి చెప్పరు, చెయ్యి సేవ చెయ్యి బాధ్యతలు తీసుకో అని చెప్పరు. నువ్వు రక్షించబడితే నువ్వు ఉప్పు, నువ్వు వెలుగు అంతే. అది లేకపోతే ఉప్పు నిస్సారమైతే ఇక బయట నరకంలో వేయడమే. నువ్వు లోకానికి వెలుగు ఇవ్వకపోతే నువ్వే చీకట్లో ఉన్నావు, నువ్వే గుడ్డోడిగా ఉన్నావు అని తీసుకోవాల్సి వస్తుందేమో ఈ వాక్యాలు బట్టి. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? మనం ఈరోజు ఈ ప్రవచనం కంప్లీట్ చేయాలి. 14:15, 15:16 మీద ఇంకేమైనా మాట్లాడతారా టీం సభ్యులు?
వెలుగు త్రావు చూపుతుందని మనకి, వెలుగు అనేది మనకి త్రావు చూపుతుందని కూడా మనకి రెఫరెన్స్ ఉన్నాయి. కీర్తనలో 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావుకు వెలుగయుండెను అంటుందన్న.
అంటే వాక్యం వెలుగు, ఆ మాటను అక్కడ తీసుకోవచ్చు. వాక్యం దీపం, వాక్యం వెలుగు. మనం వాక్యంతో నింపబడటం, వాక్యాన్ని లోకానికి అందించడం, వెలుగును అందించినట్టుగా తీసుకోవచ్చు.
అదే మనం ఆ వెలుగయ్యి, మనం కూడా ఆ వెలుగై ఉన్నాం కాబట్టి మన పక్క వారికి లేదా మన సరౌండింగ్స్ లో ఉన్న వారికి ఆ వెలుగును ప్రసరింపజేసి వారికి మార్గం చూపే వారిగా మన జీవితాలు ఉండాలనేది వస్తున్నా.
అది దానియేలు 12:3 చాలా రిలవెంట్ కోట్ చేశారు. అక్కడ దాన్ని అలా తీసుకుందాం. 119:105 మనం తీసుకున్నది వాక్యం వెలుగు, ఏసయ్య వెలుగు, దేవుని సంబంధులు అంత వెలుగు సంబంధులు, దెయ్యం సంబంధులు అంత చీకటి సంబంధులు తీసుకుందాం. ఇప్పుడు దెయ్యం సంబంధులు, దేవుడి సంబంధులు, అమ్మో వాళ్ళ చీకటి సంబంధులు, వాళ్ళతో నాకెందుకి అని చెప్పి కూర్చోకూడదు. ఖచ్చితంగా వెలుగు సంబంధులు లోకం కొరకు ప్రార్థన చేయాల్సిందే, పని చేయాల్సిందే అన్నట్టుగా తీసుకోవచ్చు అనిపిస్తుంది ఈ ప్యాసేజ్ లో. రాజేష్
అన్న, సత్క్రియలు అంటే ఈ 5:3-11 వీటిని తీసుకోవచ్చా అన్న? మామూలుగా
వాస్తవానికి మనం వెలుగు మీద ఇక అక్కడి నుంచి స్కిప్ అయ్యి ఈ పాయింట్ లోకి రావటం అవసరం. అయితే ఈ పాయింట్ లోకి వెళ్ళడానికి ముందు మీరు నాకు ఈ 14:15 మీద మీరు మాట్లాడాలి. 14:15 వెలుగు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, కొంత వివరణ ఉంది. ఆ తర్వాత 16:16 సత్క్రియల మీద కూడా మనం మాట్లాడాలి. ఇక వెలుగులోంచి బయటకు వచ్చేయండి, అక్కడ నుంచి బయటకు వచ్చేసి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. 14-15 వచనాలు 16 వచనాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకసారి 14 వచనం ఎవరిది అని నీ వచనం నువ్వు చదువు, 15 వచనం రాజేష్ నీ వచనం నువ్వు చదువు. ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి దాని మీద నీ అభిప్రాయం ఇప్పుడు మాట్లాడు. అనిల్ 14 నీ వచనం మీద మాట్లాడు, 15 రాజేష్ నీ వచనం మీద మాట్లాడు, అప్పుడు 16 వెళ్దాం.
మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు.
మాట్లాడు అన్నాను, చదివావు మాట్లాడు
అన్న. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే మరుగై ఉండదో, దేవుని వెలుగు కలిగిన వారు ఎలాగైనా ప్రకాశిస్తారన్న. వాళ్ళ వెలుగు లోకానికి కనబడుతూ ఉంటదన్న.
నేను ఈ మాట అనీల్ని అడుగుతాను, అనీలు వెలుగైతే అనీలు కొండ మీద ఉన్న పట్టణం లాగే ఉన్నాడా, ఏం చెప్పగలుగుతావు?
నేనున్నానా లేదా అని వేరే వాళ్ళని అడిగితే బాగుంటుంది ఏమన్నా.
వేరే వాళ్ళని అడిగితే పండ మీద ఉన్న పట్టణం లాగా వేరే వాళ్ళని అడిగితే బాగుంటదేమో అన్నమాట. కొంత బాగుంది, నేనున్నాను అని అనుకుంటున్నాను. లేదు లేదు, నేను ఇంకా కొండ ఎక్కాలి, కింద కొండ కిందే ఉన్నాను అనుకుంటున్నాను. ఏదో చెప్పు నీ అభిప్రాయం, ఇప్పుడు అడగడానికి కుదరదు అన్న.
నేను కొండ ఎక్కుతున్నాను అన్న.
నేను కొండ మీద ఉండడానికి ట్రై చేస్తున్నాను, పైకి ఎక్కుతున్నాను అని అంటాడు. ఓకే, మొత్తాన్ని కొండ ఎక్కాలని ఆశ పుట్టింది. 15 రాజేష్ చదువు.
15 వచ్చిన మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఎంతనున్న వారి అందరికి వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదరు. అయితే క్రీస్తుని వెంబడించేవాడిగా దీపస్తంభం ఉండే దీపంగా నేను ఉండాలి అంటే, దీపస్తంభం మీద దీపం అక్కడ చుట్టూ ఉన్న వారికి ఎలా వెలుగునిస్తుందో, అన్ని వైపులా వెలుగును ఎలా ప్రకాశిస్తుందో, నేను ఈ లోకంలో ఉన్నంత కాలం నా చుట్టూ ఉన్న వారిని ప్రభు కొరకు ప్రభావితం చేసేవారిగా, వెలుగులో కొరకు సాక్ష్యమిస్తూ వెలుగును వెలుగులో నడిపించే వారిగా ఉండాలని అర్థం చేసుకున్నాను.
ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, నేను వెలిగించబడ్డాను సరిపోయింది అనుకోకుండా, బాబు నీ వెలుగు కొండ మీద పట్టణంలా ఉండాలి, నీ వెలుగు దీపస్తంభం మీద ఉన్న దీపంలా ఉండాలి, అంత హైట్ లో నువ్వు ఉండాలి. లైట్ కున్న గుణం ఏంటంటే హైట్ పెరుగుతున్న కొలది దాని రేడియస్ పెరుగుతుంది, అది ప్రకాశించే ఏరియా రేడియస్ పెరుగుతుంది. చాలా మంది ఎట్లా ఉంటారంటే, నిజంగా నామినల్ క్రిస్టియన్స్ అంటాను నేను, వాళ్ళు మరుగునుంటారు, కొంచెం కింద ఉంటారు, మంచం కింద ఉంటారు, అసలు పై కనబడడానికి ట్రై చేయరు. వాళ్ళ రేడియస్ పెంచుకోరు, వాళ్ళ పరిధి పెంచుకోరు, వాళ్ళ హైట్ పెంచుకోరు. కానీ అలా ఉండకూడదు అని వాక్యం మాట్లాడుతుంది. ఇందాక అనన్నీ నువ్వు కొండ మీద ఉన్న పట్టణంలా ఉన్నావా అన్న మాటకి పక్క వాళ్ళు చెప్పమంటే, పక్క వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, శామ్యూయేలు ఏమంటాడంటే, నువ్వు రోజు మాకు పోస్టర్లు పంపిస్తున్నావు, మమ్మల్ని వెలిగిస్తున్నావు, కాబట్టి బాబు నువ్వు మా అందరికి తెలుసు నిజమే అని ఎస్ఎఫ్జేలో అందరికి తెలుసు. పైగా ఈ నలుగురు టార్చ్ బేరర్స్, టార్చ్ బేరర్ అని పేరు ఎందుకు పెట్టామంటే టార్చ్ దీపం బేరర్స్ మీరు పట్టుకోవాలి. ఈ పరిచర్యను ఈ దీపాన్ని మీరు చేత పట్టుకొని మీరు ముయ్యాలి అన్నమాట. మీకు ఆ పేరు అది అందుకే పెట్టాం, టార్చ్ బేరర్స్ అనేసరికి ఈ వెలుగును మీరే తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, కొండ మీద మీరు వెలుగును పెట్టాలి, దీపస్తంభం మీద మీ వెలుగును పెట్టాలి. ఎంత హైట్ లో మీరు ఉంటారో అంత మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను నిజంగా చెప్పగలను, మీరు ఒక సహవాస సభ్యులుగానే కాదు, ఇన్ఛార్జెస్ గా ఉన్నారు, రెస్పాన్సిబుల్ గా మీరు పనిచేస్తున్నారు. నేను ఎరిగిన విషయాలు చెప్పగాను, కానీ ఎవరికి వాళ్ళమే నాలో ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఇక లోకానికి ఎస్ఎఫ్జేలో కొంతమంది ఇన్ఛార్జ్ చేసే టాచ్ బేరర్స్ ఆఫీసర్లు పెట్టాం. ఆఫీసర్లు పెట్టే కాడ పెద్ద భయం ఏంటంటే, ఈ మనిషి ఎంతకాలం వెలుగుతా ఉంటాడు, ఎప్పుడు ఆరిపోతాడు అని భయం ఉంది. పెట్టకపోతే ఆరిపోతాడు, పెడితేనైనా ఉంటాడేమని పెట్టాము. దానికోసం ఎవరికి వాళ్ళు మేము చెక్ చేసుకోవాల్సిన వాక్య భాగం, నేను కొండ మీద ఉండాలి, దీపస్తంభం మీద ఉండాలి, నా వెలుగు అందరికి కనబడాలి, నా పరిధి విస్తరించాలి అని మనం అర్థం చేసుకోవడం బాగుంటుంది. 14-15 మనం చూస్తున్నాం. 16 వచనానికి వెళ్దాం. ఇక్కడ సత్క్రియలు అన్న పదం వాడబడింది. ఇది రాజేశ్వరి గారు ఆల్రెడీ ఒక మాట అన్నాడు. ఇది లీలా విజయ్ గారి స్టేట్మెంట్, లీలా విజయ్ గారి వాక్యం. అమ్మా, మీ వాక్యం చదివి మీ సత్క్రియల మీద ఏమైనా మాట్లాడతారా?
బ్రదర్ ప్రైజ్ లేడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బ్రదర్ ప్రైజ్ లేడండి. అంటే నేను ఈ యొక్క 16 వచనం నుండి నేను అనుకున్నది ఏంటంటే 13, 14, 15 ఈ వచనాల్లో అంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఉప్పు సారము కలది, రుచి కలది, ప్రిజర్వేటివ్ గా ఉంటుంది. అలాంటి లక్షణము మనము కలిగి ఉండాలి. అలాగే అలాంటి సత్క్రియలు చేయడం, ఉప్పు ఏ విధంగా అయితే రుచికరముగా అంటే తన సమాజానికి గాని మన సువార్త ప్రకటించేటువంటి విషయంలో మన సత్క్రియలన్నీ కూడా దేవునికి కనపడే విధంగా. అలాగే దీపము వెలిగించి కొంచెము కింద పెట్టకూడదు. నేను వెలిగించబడినాను, దీన్ని కొంచెము కింద పెట్టకుండా ఇతరులకు మార్గదర్శనం చేసేటువంటి సత్క్రియను నేను కలిగి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి మనలో ఉన్నటువంటి ఆ ఉప్పు సారము నిస్సారము కాకుండా ఎప్పటికప్పుడు వాక్యం అనేటువంటి దీపంతో వెలిగించుకుంటూ మరి ఇలాంటి సత్క్రియలన్నీ కూడా చేసి పరలోకమందున్న తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి నాకు అర్థమవుతుంది.
బాగుంది, లీలా విజయ్ గారు మాట బాగుంది. ఇంకా మిగతా ముగ్గురు ఏమైనా మాట్లాడతారు? సత్క్రియలు అంటే ఏంటి?
నా ఫైజ్ గారు అన్నా.
ఎస్ అన్నా.
అన్నా సిస్టర్ గారు చెప్పిన దానికి కంటిన్యూ చేసిన అన్నా. మొదటి పేరు 2 మనకి 9-17 మధ్యలో అన్ని ఉంటుందన్నా. అది నేను 11 చదువుతున్నా. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో మీరు వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారే ఉన్నారని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్న. అంటే మన ప్రవర్తన సత్క్రియలు అంటే ఏంటంటే మన ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగే మనం ఇక్కడ పరదేశం యాత్ర అనేది మనం గుర్తుంచుకుని ఆత్మకు విరోధంగా పోరాడే ప్రతిదాన్ని విసర్జించాలన్నా. దాని కింద కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి అన్న. ఏ మెసేజ్ మొత్తం ఎలా ఉండాలి అనేది సత్క్రియలు, అప్పుడు మంచి ప్రవర్తన గురించి అన్న. సరే కదన్నా.
మొదటి పేరు 2 కదన్నా.
అన్నా అన్న అవునన్నా. 2:9-17 మధ్యలో ఉంటుంది.
బాగుంది, చాలా బాగుంది. అక్కడ డైరెక్ట్ గా రాయబడ్డ మాట 12 ఏ విషయాల్లో దుర్మార్గాన్ని మిమ్మల్ని అన్యజనులు దూషించారో ఆ విషయాల్లో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండండి. ఒకప్పుడు దుర్మార్గులు, ఇప్పుడు మంచివాళ్ళు, అది సత్క్రియలు. మారిన జీవితము సత్క్రియలుగా ఇక్కడ కోట్ చేయడం బాగుందన్నా. ఇంకేమన్నా మాట్లాడతారా ఈ సభ్యులు?
బ్రదర్ ప్రైజ్ లేదండి. తీతుకు పత్రికలో కూడా, తీతుకు పత్రికలో 3:1 నుండండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులున ఉండవలనని వారిని వారికి జ్ఞాపకం చేయము. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలని, పెద్దలకు ప్రతి మంచి కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి.
నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మనం మన టెక్స్ట్ ని మన కాంటెక్స్ట్ లోంచి తీసుకొద్దాం. మనం 13-16 చదువుతున్నాం. 16 సత్క్రియలను చూసి అని మాట్లాడాడు. దాన్ని లీలా విజయ్ గారు కాంటెక్స్ట్ లోంచి ముందు మాట్లాడారు. నేను వెలుగుగా ఉండటం, నేను ఉప్పుగా ఉండటం, అది లోకం చూడాలి, అది సత్క్రియలు అని ముందు మాట్లాడారు. కాంటెక్స్ట్ నుంచి మాట్లాడితే బెటర్ గా ఉంటది. లేకపోతే దీని మళ్ళీ ఇందాక వెలుగు చీకటిని ఇక్కడ ఏమి లేదు కాబట్టి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది, ముందు ఇక్కడ చేసుకుందాం, ఇక్కడ లేకపోతే బయటికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఏమైనా కాంటెక్స్ట్ నుంచి ఏమైనా మాట్లాడతారా, సత్క్రియలు అంటే ఏంటి, ఏం చూడాలి లోకం?
వెలుగునొద్దకు రావటం సత్క్రియ అవుతుందన్న.
వెలుగునొద్దకు సక్రియ అంటే సత్క్రియ అవుతుంది, కానీ ఇక్కడ రాయబడ్డ మాట్లాడే మీ సత్క్రియ, వాళ్ళంతటి వాళ్ళు వెలుగునొద్దకు వచ్చారు సత్క్రియ అని ఎట్లా అంటాం, మీ సత్క్రియ అన్నాడు. మేబీ ఎలా అనొచ్చు, మనం వెలుగు వద్దకు తీసుకొస్తే సత్క్రియ చేసినట్టు అని అన్నట్టుగా తీసుకోవచ్చు. ఓకే, మనం వెలుగు వద్దకు తీసుకురావడం సత్క్రియ. ఓకే, కాంటెక్స్ట్ లో ఉన్నది. ఇంకేమైనా మాట్లాడతారా? త్వరగా త్వరగా, టైం అయింది.
లేని చెప్ప కాంటెక్స్ట్ లో లేని చెప్పమంటారన్నా?
కాంటెక్స్ట్ లో ఉన్నవే చెప్పండి, లేని చెప్పొద్దు. లేని చెప్పమంటే మీరు ప్రకటన గానం లాగా తిరుగుతారు, నాకు ఇక్కడే మాట్లాడండి.
అన్నా వందనాలు అన్నా. 14:15 కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు, అది అట్రాక్ట్ చేస్తుంది. కొండ మీద ఉంటే అందరు కూడా అది అట్రాక్టబుల్ కనిపిస్తుంది, విజిబుల్, అందరు కూడా దాన్ని తిప్పుకోకుండా చూడగలరు. అలాగే దీపస్తంభం మీద ఉన్న లైట్ కూడా అందరికి వెలిగిస్తుంది. అట్ ది సేమ్ టైం మనం వెలుగై ఉన్నాం కాబట్టి మనం కూడా మన సాక్షి జీవితం గానీ మన క్రియలు గానీ ఆ విధంగా అందరినీ క్రీస్తు వైపుకు, క్రీస్తు మార్గం వైపు వాళ్ళని తిప్పే విధంగా, ఆకర్షించే విధంగా ఉండాలి అనేది అనుకుంటున్నా. ప్రైజ్ అన్నా.
ఓకే అన్నా, బాగుంది బాగుంది. ఇక్కడ సుసన్న ఏం పెట్టిందంటే ఈ అష్టధన్యతలు ఎవరు అధన్యులు అని రాయబడి ఉందో అలా జీవించేవారు. ఈ పైవచనాల్లో ఉన్నవాళ్ళు పైవచనాల్లో చేయమన్నవన్నీ చేస్తామంటే అవే సత్క్రియలు. పైవచనాల్లో ఏమున్నాయి, నీతి నిమిత్తం హింసింపబడటం, సమాధాన పరచటం, హృదయ శుద్ధి, కనికరం, ఆ నీతి కొరకు ఆకలి దప్పులు, ఈ పైన ఉన్నవన్నీ చేస్తే సత్క్రియలు. ఇక్కడ ఉప్పు వెలుగు ఇవి చేస్తే సత్క్రియలు. మనుషులు మీ లైఫ్ స్టైల్, ఆయన చెప్పిన కింగ్డమ్ యాటిట్యూడ్, బియాటిట్యూడ్ కింగ్డమ్ బియాటిట్యూడ్ కింగ్డమ్ ఏమంటాము కింగ్డమ్ వారసులు, రాజ్య వారసులు ఉండాల్సిన యాటిట్యూడ్ ని చూసి మనుషులు దేవుని మహిమపరచాలి. ఇక్కడ మన సత్క్రియలు చూసి మనల్ని మహిమపరచాలి కాదు. చాలా సార్లు మనం గొప్పలో చెప్పుకుంటాం, మనల్ని బయట వాళ్ళు పొగుడతారు, అది కాదు. మరలా నువ్వు మంచోడివి అని చూపించుకోవడం కూడా కాదు, నువ్వు దానకర్ణుడివి అని చూపించుకోవడం కూడా కాదు, నువ్వు చాలా క్షమాపణ ఉంది అని చూపించుకోవడం కాదు. మీ సత్క్రియ వాళ్ళకి ప్రభువుని స్తుతించేటట్లుగా, తండ్రిని మహిమపరిచేటట్లుగా ఉండాలి అన్న మాట దగ్గర ఇక్కడ కొంచెం ఆలోచించారు. ఇక్కడ ఏమన్నా మాట్లాడతారా, మీ సత్క్రియలు చూస్తే మిమ్మల్ని పొగడాలా, మీ సత్క్రియలు చూస్తే దేవుణ్ణి పొగడాలా? అది ఎట్లాగా, మన సత్క్రియలు చూస్తే మనలే కదా పొగుడతారు, దేవుణ్ణి ఎట్లా పొగుడతారు? ఇక్కడ ఏమన్నా మాట్లాడతారా? టీమ్ సభ్యులు
అన్నా, సత్క్రియలు అంటే ఇందాక మనం ఆ సత్క్రియలు ఏంటి అనేది మనం చూస్తున్నాం అన్న. లోకాన్ని విసర్జించాలి, అవన్నీ కూడా అవి చేస్తే వాటి ద్వారా తండ్రి మహిమపరచడం అన్న, మనం అనేది దాంట్లో కనపడమన్నా, కనపడకూడదు కూడా అన్న దాంట్లో అన్నా. ప్రజలన్నా
దానియేలుని చూసి దేవుడు నీ దేవుడు గొప్పవాడు అనేసి రాజు ఒప్పుకుంటాడన్నా.
దానియేలు చూసి దానియేలు దేవుడు గొప్పవాడు అని ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? వాస్తవానికి దానియేలుని, అబ్బా నీకెంత గుండె ధైర్యం ఉంది, నీకెంత తీగుంపు ఉంది, నువ్వు మామూలుడు కాదు, నువ్వు మనగాడివి అనాలి అనకుండా నీ దేవుడు గొప్పవాడు అని ఎందుకు అన్నాడు? మనల్ని చూసినప్పుడు అయ్యా మీరు దేవుడు లాంటి వాళ్ళు అని మనకు దండం పెట్టకుండా మనల్ని పక్కన పెట్టి మన దేవుడికి దండం ఎట్లా పెడతారు?
అంటే ఆయన రోజు ప్రార్థన చేసుకోవడం, భక్తిగా ఉండడం, ఆయన యహోవయందు భక్తి గలవాడు, ఆయనతో ఆయనను బట్టి ఇంత మంచిగా ఉండగలుగుతున్నాడు అనేసి రాజు చూశాడన్న.
ఓకే ఓకే,
అందుకే ఇక్కడ నుంచి దేవుడే దానియేలు దేవుడికే మొక్కాలి అనేసి ఆజ్ఞానిచ్చాడు.
ఓకే, ఇక్కడ నేనేమంటానంటే వాస్తవానికి చూసేది మనల్ని, కానీ మనం ఏం చేయాలంటే బాబు నా గొప్పతనం కాదు, నేను మంచోని కాదు, నేను మారాను, ఆయనే నన్ను మార్చాడు అని నువ్వు నోరిప్పు చెప్పాలి అని అంటా నేను. నువ్వు నోరిప్పు చెప్పకపోతే నిన్ను గొప్పవాడు అనుకుంటారు, నిన్ను మహిమపరుస్తారు, అది నీకు మంచిది కాదు, నువ్వే చెప్పాలి అసలు నేను మౌనను కాదండి, ఆయన నన్ను మార్చాడండి, లేకపోతే నేను ఎందుకు చేస్తానండి, నేనెందుకు మీకు ఈ మేలు చేస్తాను, నేనెందుకు మీకు సువార్త చెప్తాను, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేసింది, ఆయన నోటితో చెప్పకపోతే ఆయన మనం మహిమను దొంగిలించిన అవుతాము అని నేను అనుకుంటాను. ఓకే, మనం ఇక్కడ ముగించుకుందాము. ఇక్కడ ఏమైనా నాలుగు వచనాల్లో అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా? అన్ని అర్థమయ్యాయా? అర్థమైతే ఇక మనం కాంటెక్స్ట్ ఒకటి అప్లికేషన్ ఒకటి మాట్లాడితే అయిపోద్ది. కాంటెక్స్ట్ మాట్లాడండి, నెక్స్ట్ నలుగురు అప్లికేషన్స్ మాట్లాడండి.
యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించేటప్పుడు ఆయన్ని వెంబడించిన వారికి ఈ కొండ మీద ప్రసంగం అనే ఆ కాంటెక్స్ట్ లో చెప్పిన మాటలు అనేవి, ఆ ధన్యతలు చెప్పి ఆ ధన్యతలు ఉండాలంటే మీరు ఇలా ఉన్నారు, ఆల్రెడీ ఇలా ఉన్నారు, పై వాటిని ఫాలో అవుతూ మీరు లోకానికి ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలని ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం.
ఇంకొకరు మాట్లాడతారా? కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా? రాజేష్ ఎస్ఐ గారిని హోల్డ్ లో పెట్టారా? ఏంది అన్మ్యూట్ చేసే చూడండి, మధ్యలో హోల్డ్ అయినట్టున్నా.
అన్న ప్రైజ్ లాడన్నా, టోటల్ కాంటెస్ట్ చూస్తే ఉప్పై ఉన్నారంటే పాడైపోయిన ఈ లోకానికి నిజంగా క్రీస్తుని వెంబడించేవారు.
అనేసరికి మీరు మళ్ళా దాని మీద కామెంటరీకి వెళ్తున్నారు. కాంటెక్స్ట్ అంటే కామెంటరీ కాదు, కాంటెక్స్ట్ అంటే మనం ఏమనుకున్నాం, ఆ పారాగ్రాఫ్ యొక్క సందర్భం గురించి మాట్లాడడం, అంటే సందర్భంగా ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో అలా మాట్లాడుతున్నారో చూడడం. సురేష్ అన్న ఆల్రెడీ దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, మీరు ఇంకేమైనా తగ్గిస్తారేమో అని అడిగాను. అన్నేమన్నది అంటే ఇవన్నీ మనం చేయాలని ప్రభు చెప్తున్న సందర్భం. ఇక్కడ ఎలా అనుకో, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగంలో విషయాలు, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్య సంబంధుడు భూమి మీద ఎలాగుండాలో చెప్తున్న సందర్భం అని తీసుకుంటే సరిపోతుంది. రైట్, అప్లికేషన్స్ వరుసగా మాట్లాడండి. ఇక్కడ చదివిన నాలుగు వచనాల్లో నుంచి సురేష్ బాబు సిఏ గారు అప్లికేషన్ మాట్లాడాలి.
ఈ కాంటెక్స్ట్ లో నుంచి నేను అప్లై చేసినది అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ సాక్షి జీవితాన్ని ఎదుటి వారితో పంచుకుని ఎదుటి వారికి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నేను ఉండాలని నేను అప్లికేషన్ తీసుకుంటున్నా.
ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అనిపించిందట. బాగుంది, మంచి మాట. అని నీ అప్లికేషన్ చెప్తావా?
ప్రజలను వెలుగులోకి నడిపించాలని ఆశపడుతున్నాను.
వెలిగించాలని ఆశపడుతున్నా. ఓకే, తర్వాత రాజశేఖర్ గారు.
అన్న రక్షింపబడ్డానని కూర్చుంటే సరిపోదు, గాని నిజంగా ప్రభువుని వెంబడించే వాడిని అయితే నా చుట్టూ ఉన్న వారిని ప్రభావితంగా అంటే ప్రభువు వైపు నడిపించే వారిగా ఉండాలి, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ అనేకులను ప్రభువులో బలపరిచేవాడిగా ఉండాలని తీసుకున్నాను.
కూర్చుంటే సరిపోదు రక్షించబడ్డానని, సత్క్రియలు చేయాలి అని బాగుంది అప్లికేషన్, అనేకలను ప్రభావితం చేయాలని బాగుంది. లీలా విజయ్ గారు.
మనం చేసేటువంటి పనుల ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడేటట్లుగా, నేను చేసే ప్రతి పని కూడా దేవునికే మహిమ కలుగునట్లుగా నేను ఈ లోకంలో జీవించాలి అని నేను
నా సత్క్రియలు, నా సాక్షి జీవితం, నా చదువు ఒక పేరు తీసుకురావటం, ఆయనకి మహిమ తీసుకురావాలి. ఓకే, బాగుందమ్మా, చాలా చక్కగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. చాట్ బాక్స్ లో సభ్యులు కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ధ్యానం చేసిన మాటలన్నిటి ఫలింపు కొరకే ఒకరు టీం సభ్యులు నలుగురిలోంచి ఒకరు స్థుతులు చెల్లించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
ప్రేమగల తండ్రి, పరలోకమందున్న మాదేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీని బట్టి మీకే వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మా యొక్క హృదయాలలో లోతైన అధ్యయనాలను, లేఖన భాగాలలో ఉన్నటువంటి ఆయన లోతైన సత్యాలను మేము తెలుసుకోవడానికి మీరు మాకు చూపుతున్నటువంటి కృపను బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి 14వ వచనం వరకు 16వ వచనాల వరకు ప్రభా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. మేము లోకానికి ఉప్పు అయి ఉన్నాము. మరి ఆ ఉప్పు సారము నిస్సారము కలిగితే మరి మనుషుల కాళ్ళచేత త్రొక్కబడేటట్లుగా అవుతుంది. మరి ఆ విధంగా కాకుండా సారము కలిగినటువంటి క్రైస్తవులముగా, మరి అదేవిధంగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. మరి లోకానికి వెలుగంటే చీకటిలో నుండి, అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో నుండి అనేక మందిని వెలిగించేటువంటి వారముగా ఉండాలని, అది క్రైస్తవుల యొక్క బాధ్యత అని, క్రైస్తవులు ఆ విధంగా జీవించాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా తండ్రి. అదే విధముగా మరి ఈ రకమైనటువంటి మేము లోకానికి ఉప్పుగా ఉన్నటువంటి మా యొక్క బాధ్యత మేము గుర్తెరుగుటకు రుచికరమైనటువంటి జీవితాలను అనేక మందికి ప్రభా మరి మేము మా జీవితాల ద్వారా ఈ లక్షణాలన్నింటినీ కూడా ఉప్పులాగా, సారము కలిగినదిగా, సంరక్షించేదిగా, మరి వెలుగు ఎలాగైతే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేదిగా ఉంటుందో ఆ విధముగా మరి ఈ కార్యాలన్నీ చేస్తూ, ఈ కార్యాలు ప్రభా మేము చేయుట ద్వారా మాకు కాదు మహిమ, మీకు ప్రభా. ఈ లోకంలో మేము మీకు మహిమ తెచ్చేటువంటి వారముగా జీవించాలని మీరు మాతో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ నిర్వహించినటువంటి మహేష్ బ్రదర్ బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి నాయన, అనేక మంది బిడ్డలు ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నారు నాయన. మరి లేఖన భాగాలను మరి కనిపెట్టి పరిశోధించి చూచినట్లుగా మరి బెరయా సంఘస్థుల వలె ఈ యొక్క ఎస్ఎఫ్జే సంఘాన్ని కూడా ప్రభు మీరు నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్య భాగాలన్నింటినీ ప్రభు మా యొక్క హృదయంలో భద్రం చేసుకుని ఈ వాక్యానుసారం జీవిస్తూ మరి లోకానికి ఉప్పు వలె, వెలుగు వలె సత్క్రియలు చేస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుతూ రమ్మని, ఇలాంటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదముల చెంత సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లెడ్ బ్రదర్.
ఆమేన్. స్తుతి ఆరాధన చేసిన సోదరి వేలాది జయటీశ్రీ గారికి వందనాలు. ఈ సమయంలో ట్రెజరర్ గారు చాలా మంది మనతో ఉన్నారు. జూన్ మాసం యొక్క ఖర్చులు, బడ్జెట్ విషయాలు తెలియజేస్తారు.